శబ్దమును ఉపయోగించి అయమాత్మ బ్రహ్మ వీడే ఎవడైతే ఈ అనుభూతులన్నీ సంపాదించుకుంటున్నాడో వాడే బ్రహ్మ అని మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ తెలుసుకోవటానికి చేసేటటువంటి ప్రయత్నంలో గురు చేతనత్వం యొక్క విభిన్న డైమెన్షన్స్, ఓంకారం యొక్క భిన్న భిన్న స్వరూపాలే. కానీ ఓంకారము స్వయమాత్మ చతుష్పాత్, నాలుగు భాగాలుగా ఉంటుంది అని మనం చదువుకుంటూ రెండు భాగాల గురించి విస్తృతంగా చదువుకున్నాం మనం. ఒకటేంటి విశ్వుడు, లేకపోతే వైశ్వానరుడు. ఈ వైశ్వానరుడు వ్యష్టిగా మనం చెప్పుకుంటే, సమిష్టిగా చెప్పుకుంటే ఆ వైశ్వానరుడిని ఏమంటాం మనం? విరాట్ అంటాం. అలాగే వ్యష్టిగా తేజస్సుడు అని చెప్పుకున్న దానికి సమిష్టిగా ఏం చెప్పుకుంటున్నాం మనం? హిరణ్యగర్భుడు అని చెప్పుకుంటున్నాం. ఈ రెండు చేతనత్వాల యొక్క డైవర్జెన్స్ చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. వేరువేరు లోకాలలో జీవించగలగటము, నారదుడు గురించి మనం ఏం చెప్పుకుంటున్నాం, నారదుడు త్రిలోక సంచారి, మీరు కూడా త్రిలోక సంచారులు అవ్వచ్చు. మాండక్యోపనిషత్తు మీరు అర్థం చేసుకుంటే చాలు, మీరు ఆల్రెడీ త్రిలోక సంచారులే. ఏంటి ఆ మూడు లోకాలు? ఒకటి విశ్వుడు, వైశ్వానరుడు జాగ్రత్త అవస్థలో ఆ విరాట్ చేతనత్వం యొక్క ఉనికిని మనం గుర్తించుకుని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నాం మనం. కానీ రాత్రి పడుకున్నప్పుడు కలలు కంటూ ఉంటాం మనం. నేను కలగన్నాను, కానీ ఆ కలకి ఒక వాస్తవికమైనటువంటి స్వరూపము లేదు అనుకుంటున్నాం మనం. ఎలా? చిన్న కుర్రాడు నడక నేర్చుకుంటున్నాడు. నడక నేర్చుకుంటున్నప్పుడు ఆ చిన్న కుర్రాడు నడక నేర్చుకోవటం ఉద్దేశం ఏంటి? నడక నేర్చుకోవటమే, ఇదేం లేదు, లక్ష్యాన్ని లేదు. వాడు ఇలా రెండు అడుగులు వేశాడు, మూడు అడుగులు వేశాడు, నాలుగు అడుగులు వేశాడు అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం మనం. కానీ నడకంతా దేనికి? రేపు వాడు పెరిగి పెద్దవాడు అయిన తర్వాత వాడు అనుకున్న చోటకి వెళ్ళగలగాలి. ఇంతగా నడక ఉద్దేశం. ఎప్పుడు లేవాలనుకుంటే అప్పుడు లేవగలగాలి, ఎప్పుడు అడుగు వేయాలి అంటే అప్పుడు అడుగు వేయగలగాలి, ఏ డైరెక్షన్ లో అడుగు వేయాలి అంటే ఆ డైరెక్షన్ లోకి అడుగు తిప్పుకోగలగాలి. మరి నడక ఉద్దేశం లేదు కదా, వేస్ట్ కదా. జాగ్రత్త అవస్థలో ఆ సుప్రమసీ, ఆ కంట్రోల్ తెచ్చుకోగలిగాం మనం. స్వప్నావస్థలో ఆ కంట్రోల్ మనకి రావటం లేదు. ఆ కంట్రోల్ కోసం ప్రయత్నించండి మీరు. అది తేజస్సుడు అంటే మాండక్యోపనిషత్ చదువుకుంటున్నటువంటి మనము, చిన్నపిల్లవాడు అడుగు వేస్తాడు, లేకపోతాడు, అవుతాడు, పడిపోతాడు. మనం ఏం ట్రై చేస్తాం పడిపోతే? అయ్యో పడిపోయా రేపు నాడు అనం మనం. వాడికంటే ఎక్కువ మనం తొందరపడతాం తల్లిదండ్రులు, నరక వాడికి తొందరగా వచ్చేయాలని. తేజస్సుడు అంటే స్వప్నావస్థలో నడక నేర్చుకుంటున్నటువంటి వ్యక్తి ప్రస్తుతం అలా ఉన్నాడు, నడక రాదు, హిరణ్య గర్భ లోకమును ఉపయోగించుకోలేదు. కానీ దాన్ని ఉపయోగించుకోవటం ఎలా? చాలా స్పష్టంగా చెప్తాడు. బహిప్రజ్ఞకు ఎలాగైతే సప్త అంగములు ఏకోన విశతి ముఖములు ఉన్నాయో, అంతఃప్రజ్ఞకి కూడా ఏడు అంగములు ఏకోన విశతి ముఖములు ఉన్నాయి. అంటే ఇక్కడ మీరు ఏది ఎలా నేర్చుకుంటున్నారో అదే విధంగా అక్కడ నేర్చుకోవాలి, సేమ్ స్టెప్స్. కానీ తేడా ఉంది ఒకటి, ఏంటి అక్కడ? బహిప్రజ్ఞ అన్నాడు. దేన్ని? జాగ్రత్త స్థానము కలిగినటువంటి, బహిప్రజ్ఞ కలిగినటువంటి వైశ్వానరుడు మనము, జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి మనము. ఎంత స్పష్టంగా ఇవాళ మనకి మన ఫ్రెండ్ ఎవరు వస్తాడు, ఇప్పుడు రామ్ గోపాల్ వచ్చాడు, ఇప్పుడు కాదయ్యా మనం సాయంత్రం, రేపు సాయంత్రం కలుసుకుందాం అంటాం. సరే అంటాడు, తను వెళ్ళిపోతాడు, మళ్ళీ రేపు సాయంత్రం ఆ టైంకి వచ్చేయగలుగుతున్నాడు. తైజస్సుడు కూడా స్వప్నలోకంలో అలా జీవించగలగాలి, జీవించవచ్చు, జీవించగలగాలి కాదు జీవించవచ్చు, అది నేర్చుకోండి. మీరు మిల్లిమిల్లిగా మీకేం తెలుస్తుంది, జాగ్రత్త అవస్థలో జరిగే సంఘటనల యొక్క ప్రాక్టికల్స్ తేజస్సుల్లో జరుగుతాయి, హిరణ్య గర్భ లోకంలో జరుగుతాయి. అంటే ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇక్కడ అది కట్టిస్తున్నాం మనం మండపం. మండపం కట్టించాలంటే ఎన్నిసార్లు చర్చించుకుంటాం, మిమ్మల్ని అడుగుతాను, వాళ్ళని అడుగుతాను, ఇంజనీర్ని అడుగుతాం, మేస్త్రిని అడుగుతాం, మీ సలహాలు అడుగుతాం, వాళ్ళ సలహాలు అడుగుతాం. ఈ సలహాలన్నీ కూడా ఉపయోగించుకుని కదా కట్టడం కడుతున్నాం మనం. కొన్ని సలహాలు మనం ఉపయోగిస్తాం, కొన్ని సలహాలు మనం ఉపయోగించాం. ఉపయోగించుకునే సలహాలు జాగ్రత్త స్థానంలో భౌతిక జగత్తులో మనకి రూపుదాలుస్తాయి. ఉపయోగించని ఆలోచనలు ఎక్కడుంటాయి, స్వప్నలోకంలో ఉంటాయి. ఇంకోవాడు దాన్ని ఉపయోగించుకోవచ్చు. చాలా అద్భుతమైనటువంటి ప్రపంచం అది. ఆ లోకమే దేవతా లోకము. శివుడు, పార్వతి, విష్ణువు వీళ్ళందరూ కూడా ఆ హిరణ్య గర్భలోకంలో ఉంటారు. ఎలా ఉంటారు, మనము ఈ లోకంలో ఎలా జీవిస్తున్నామో అంత ఖచ్చితంగాను వాళ్ళు జీవిస్తారు, అంత ఖచ్చితంగాను. ఇవన్నీ కలలో అని మాత్రం అనుకోకండి. అంతేకాదు మీరు కలల్లో ఏదైనా దేవుణ్ణి చూసి వైకుంఠానికి వెళ్ళిపోయావు, అది భ్రమే, జాగ్రత్తగా ఉండండి. అది మీరు చెప్పి వెళ్ళగలిగితే భ్రమ కాదు, తేడా అర్థం చేసుకోండి. భ్రమకి వాస్తవికానికి ఎక్కడ ఏ లోకం గురించి నేను మాట్లాడుతున్నాను, హిరణ్య గర్భము. హిరణ్య గర్భము అంటే తేజస్సుడి యొక్క విరాట్ స్వరూపం. ఆ పదముల యొక్క ఉపయోగం మీరు ఫ్రీక్వెంట్ గా చేయగలగాలి, అవగాహన ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నాం, తేజస్సుడు హిరణ్య గర్భుడు, హిరణ్య గర్భుడు సమిష్టి, తేజస్సుడు వ్యష్టి, తేజస్సుడు నువ్వు 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 అందరూ. వీళ్ళందరినీ కలిపి ఏ ఒక చేతనత్వం ఉంటుంది, ఆ చేతనత్వము లేకపోతే వీడుండడు, అది హిరణ్య గర్భుడు. ఏ లోకంలో, తేజస్సుడు యొక్క లోకంలో అనుకోండి, లేకపోతే స్వప్న లోకములు. ఇది మీరు ప్రతిరోజు రాత్రి నేర్చుకోండి. నడక అక్కడ నేను చెప్పేదని మీరు ఎందుకు మాండక్యోపనిషత్తు చదవటం అర్థం కాకపోతే, ఒక సూత్రంలో చెప్పిపరిచాడు మొత్తం విధానం ఏం చెప్పాడో చూసుకోండి. అంతఃప్రజ్ఞ బహిర్ప్రజ్ఞ, బహిర్ప్రజ్ఞ వైశ్వానరుడు, అంతఃప్రజ్ఞ తేజస్సుడు. ఇంకా మిగతా తేడాలు ఏం లేవు, మిగతా ఏమీ తేడాలు లేవు. కానీ ఒక చిన్న తేడా ఉన్నాడు, ప్రేమి చెప్పండి, ఇందులో బుక్ అన్నాడు మళ్ళా. అంటే ఏంటి, ఎవరికి వాడే ఇండివిజువల్ గా అనుభూతి చెందుతాడు. నీ యొక్క అనుభూతిని అక్కడ ఇంకొడికి ఇవ్వలేవు, అది అంతఃప్రజ్ఞ. అంత అంటే నీ లోపల ఉంటుంది, అది బయటకు వచ్చిందంటే అది బహిర్ప్రజ్ఞ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇదంతా మాట్లాడుతున్నాను, ఇదంతా మాట్లాడటానికి కావలసినటువంటి ప్రజ్ఞ ఎక్కడుంది, లోపల ఉంది తేజస్సుల్లో. తేజస్సుల్లో ఉన్నటువంటి ఆ జ్ఞానమును బహిర్ప్రజ్ఞకి అందజేస్తున్నాను అంతేగా. నేను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నా గురించి నేను చెప్పటమే అక్కడ, మీ గురించి చెప్పటమే. ఓ అద్భుతమైనటువంటి సత్యాన్ని మీకు రివీల్ చేస్తున్నా. చాలా సింపుల్ అది, అంతఃప్రజ్ఞను ఉపయోగించుకోవడం చాలా సులభం, బహిర్ప్రజ్ఞను ఉపయోగించుకోవడం కష్టం. ఇచ్చేంటే ధ్వని కట్టాలి అంటే అనేక మంది సహకారాలు కావాలి మీకు. అంతఃప్రజ్ఞలో ఎవరి సహకారం అక్కర్లే మీకు, టపటపటపటపటప మీరు కట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎలా కావాలంటే అలా కట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. కథ ఉంది, శివభక్తుల కథలో వస్తుంది మీకు. మద్రాసు దగ్గర ఇప్పటికీ ఆ ఊరుంది. పురకాలంలో ఓ రాజు అద్భుతమైనటువంటి శివాలయం కట్టిస్తున్నాడు. రాజు తలుచుకుంటే కొదవే ఉంది. ఆ రాజు మెల్లిమెల్లిగా ఆ రాజుకి అహంకారం వచ్చింది, నేను చాలా గొప్ప గుడి కట్టిస్తున్నాను అని. కానీ భక్తుడు, మంచి భక్తుడు, లోపల కాస్త అజ్ఞత పడింది. గురువులు ఏం చేస్తారు, దేవుళ్ళు గురువులు ఎప్పుడైతే నీకు అహంకారం వస్తుందో అహంకారాన్ని ఎడిట్ చేసేస్తారు. చెప్పారు, ఫలానా పల్లెటూరులో నా భక్తుడు ఒకడు ఉన్నాడు, వాడు రత్నాలతో బంగారముతో వజ్ర వైఢూర్యాలతో నా గుడి కట్టించాడు, కట్టిస్తున్నాడు, నువ్వు ఎప్పుడు కట్టించగలవా అలాంటిది అన్నాడు. ఎంత రాజైనా బంగారము వజ్రాలు వైఢూర్యాలతో గుడి ఎక్కడ కట్టించగలదు? నా దేశంలో ఉండే అలాంటి అద్భుతమైనటువంటి శివాలయం కట్టిస్తుంటే నాకు తెలియదా, ఈసారి శివరాత్రికి నువ్వు వెళ్ళక్కడికి తెలుస్తుంది అన్నాడు. సరే, శివరాత్రి కొరకు వెయిట్ చేశాడు రాజు. మంత్రి ఇద్దరు వెళ్లారు, ఇక్కడ ఎవరో అద్భుతమైనటువంటి భక్తుడు ఉన్నారు, మాకు తెలియదంటే మాకు తెలియదు. చివరికి శివుణ్ణి పూజ చేసేవాడు ఎవడైనా ఉన్నాడా, అందుకో ఆ పూరి గుడిసెలో ఉన్నాడయా, ఆ గుడిసె కూడా కప్పుకుండిపోతుంది, లోపల ఏమీ లేదు. మరి శివుడు చెప్పాడు, వెళ్ళారు. వాడు ఆనంద బాష్పాలు కాల్చేస్తున్నాడు. 5-6 గంటలు అయిపోయింది, సూర్యోదయం అయిపోయింది. శివరాత్రికి వెళ్ళారు కదా, సూర్యోదయం అయిపోయింది. ఏమయ్యా ఉండవయ్యా, ఇప్పుడే నేను బంగారు తలుపులు వేస్తున్నాను అన్నాడు వాడు. అంటే ఏం చేశాడు వాడు, తైజస్సుడు, ఆ లోకల్లో వాడు ఊహించుకుంటున్నాడు, నేను ఈ బంగారు మేడ కట్టాను, అది కట్టాను, ఇది కట్టాను. ఆ జగత్తునే అది వాస్తవాలే. మతిభ్రమ అక్కడ వస్తుంది చాలా మందికి, అంచెట పిచ్చెత్తుతుంది. ఆ జగత్తులో ఉన్నది ఈ జగత్తులో రాదు, ఆ జగత్తులో ఉన్నది ఈ జగత్తులోకి రావటానికి కావలసినటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఉంటే తప్ప దాన్ని ఇక్కడ మీరు ఉపయోగించుకోలేరు. ఆ నియమాల గురించి మనం తర్వాత చర్చించుకుందాం. ప్రస్తుతం మనం చేతనత్వం గురించి మాట్లాడుతున్నాం. అంతేత మీరు వైశ్వానర ప్రజ్ఞలో ఉన్నారు, తేజస్సుడు యొక్క ప్రజ్ఞలో ఉన్నారు. వైశ్వానర ప్రజ్ఞ విరాట్ స్వరూపంలోని ఒక భాగము, తేజస్సుడి ప్రజ్ఞ హిరణ్య గర్భం లోకంలోని ఒక భాగము. అంచేత మీరు స్వప్న స్థితిలో ఇప్పుడు అమెరికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పోల్స్, వీనస్, మిగతా గ్రహాలు ఇంకా రేపు ఎక్కడెక్కడికో వెళ్ళగలం. అలాగే మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే హిరణ్య గర్భ లోకంలో మీరు ఇప్పుడు మనం ఇలా వెళ్తున్నాం అలా పడుకుని వెళ్ళిపోవచ్చు. అలా వెళ్ళిన వ్యక్తులు ఉన్నారు, జీవించి ఉన్నారు. దీని వివరణ మీకు కావాలి అంటే ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి, ఒక యోగి ఆత్మ కథలో మీకు చాలా స్పష్టంగా ఇది రాశాడు, చాలా స్పష్టంగా రాశాడు. కానీ ఇది రెండు వేరువేరు లోకాలు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి, ఇప్పుడు మీరు ఏ లోకపు వాసులు అని. భౌతిక జగత్తులో బాధలు పడుతూ బాధల్ని మార్పు చేసుకోలేనటువంటి బలహీనులా, లేకపోతే హిరణ్య గర్భ లోకములో ఏ ఆలోచనలు కావాలంటే ఆ ఆలోచనలు ప్రశ్నించుకుంటూ అవసరమైనప్పుడు ఆ ఆలోచనలు భూమి మీద దింపుకుంటూ. ఎలా దింపుతాం? నేను మీకు చెప్పాను కదా, నర్మదా నది ఒడ్డున 19th century ఆ ప్రాంతంలో ధూనియవాలా బాబా ఉండేవాడు. ఎవరైనా దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి, నా కూతురు పెళ్లి చేయాలి బాబా, డబ్బు లేదు, ఇసే తీసి ఇచ్చాడు. బంగారు కణికలుగా మారిపోయేది అది. వెళ్ళి ఆ బంగారం అమ్ముకుని భౌతిక జగత్తులో బంగారపు కొట్టుకెళ్లి అమ్ముకుని పెళ్లి చూసేవాళ్ళు. ఇది ఎవరు రికార్డు చేశారు? అప్పుడు కలెక్టర్, విదేశీ కలెక్టర్, మ్లేచ్చుడు, లేకపోతే మన నమ్మంగా మట్టి లిటరల్ గా బంగారంగా మార్చగలరు వాళ్ళు. ఆ మీ ఆలోచనలకి ఆ తీవ్రత ఉంటే, కానీ ఆ తీవ్రత తెచ్చుకుని మీరు ఇక్కడ తెచ్చుకుంటారు. మీరు చేసే తప్పు అది అర్థం చేసుకోండి. మీరు ఏం తప్పు చేస్తున్నారో ఇక్కడ ఏం చేసినా ఆ లోకంలో ఉండదు. అది ఎలా వెళ్తారు ఆ లోకంలోకి? అదేనా, ఇక్కడ మీరు కోటీశ్వరులు కట్టపట్టుకున్నారు,
కాగితాలు కట్ట, కోటి రూపాయలు కట్ట, పాకిస్తాన్ వెళ్ళండి, ఆ కోటి రూపాయలు కట్ట ఎందుకు పనికిరాదు. ఎప్పుడు పనిచేస్తుంది మళ్ళీ మీకు? ఎక్స్చేంజ్ దగ్గరికి వెళ్ళి దానికి కావాల్సినటువంటి ఆ పాకిస్తాన్ యుఎస్ డాలర్స్ ఏదో ఏమంటుంది దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి మీరు. అదేనా, మీరు చేసే పెద్ద తప్పు ఎక్కడ చేస్తున్నారంటే, మిమ్మల్ని ధ్యానం చేయమంటే, ఎంత ధ్యానం చేయమని మీరు ఎక్కడ చేస్తున్నారు? విరాట్ లోకంలో చేస్తున్నారు, ఈ భౌతిక జగత్తులో చేస్తున్నారు. చేయండి, తప్పేం కాదు. పద్ధతి అదే, ఇక్కడి నుంచే అక్కడ జంప్ చేయాలి. జంప్ చేయాల్సిన విధానం అదే, ఈ లోకం నుంచి ఆ లోకానికి వెళ్ళాలి. ఆ ట్రిక్ నేర్చుకోండి మీరు. ఆ ట్రిక్ నేర్చుకోవటానికి మూడవ స్థితి వైశ్వానరుడు విరాట్, తైజసుడు హిరణ్య గర్భుడు కాకుండా ఇంకో స్థితి ఉంది మనకి, ఇంకో లోకము. ఏ లోకము? గాఢ నిద్ర, సుషుప్తి. బాగా నిద్రపోవటం అని అర్థం. సుషుప్తి అంటే అర్థం అది. ఆ స్థితి గురించి వివరణ ఈ శ్లోకంలో ఉండొచ్చుంది. ఎత్ర సుప్తో నా కంచన కామం కామాయతే. సరే, అంటే అర్థం ఏంటి? ఎత్ర ఎక్కడవుతే ఆ లోకం యొక్క వివరణ ఇస్తున్నాడు. ఆ లోకం యొక్క అనుభూతి మీకు ఎప్పుడైనా వచ్చిందేమో మీరు చూసుకోండి, జాగ్రత్తగా లక్షణాలు వినండి. ఎత్ర సుప్తో ఎక్కడవుతే పడుకుండిపోయి నిద్రపోయి, నా కంచన ఏ విధమైనటువంటి కూడా కామం కోరికలు, కామయతే కోరడు. జత్ర సుప్తో నా కంచన కామం కామయతే, నా కంచన స్వప్నం పశ్యతి. సరండి, అక్కడ ఏ స్వప్నమో కూడా చూడడు. తత్ సుషుప్తం, అది సుషుప్త స్థితి. అంటే అక్కడ కోరికలేమీ ఉండవు, స్వప్నాలేమీ ఉండవు. కోరికలన్నవి భౌతిక జగత్తులోవి. ఇంకా కాస్త జాగ్రత్తగా మీరు నేను చెప్పే పదాన్ని అర్థం చేసుకుంటే జాగ్రత్తగా వినండి. కోరికలు హిరణ్య గర్భలోకము నుంచి విరాట్ లోకంలోకి వచ్చేటటువంటి వార్తాహరుడు. కోరికలు విరాట్ లోకము అంటే ఏంటి? విరాట్ లోకం అంటే ఇదై ప్రజ్ఞ, ఈ స్థూల జగత్. ఈ స్థూల జగత్తులోకి హిరణ్య గర్భలోకం నుంచి వచ్చేటటువంటి వార్తాహరులు కోరికలు. కానీ ఈ కోరికలు రూపుదాల్చడానికి చాలా శ్రమపడాలి మీరు. అవధూతలు శ్రమ పడక్కర్లేదు, అంత తేడా. మనిషి ఎగరగలడు, మనిషి ఎగిరితే బాగుండు. ఫిజికల్ గా ఆధునిక వ్యక్తులకు లభించినటువంటి ప్రమాణాల ప్రకారం లియోనార్డో విన్సీ యొక్క స్కెచెస్ లో మనిషి ఎగిరితే ఎలా ఉంటుందో అనేటువంటి భావాలు మనకు కనిపిస్తాయి. 17th century అవార్డు అతను. కానీ మొట్టమొదటిసారి మనిషి ఎప్పుడే అదే ఎగరగలిగాడు? 19th century. అంటే 200 సంవత్సరాలు పట్టింది ఆ కామము, ఆ కోరిక హిరణ్య గర్భలోకంలోకి తక్షణం జరిగిపోతుంది. ఎగరాలి అనుకుంటే ఎగిరిపోతాడు. అది వైశ్వానరుడు. విరాట్ లోకంలోకి దిగాలి అంటే అనేక మంది వ్యక్తుల యొక్క పరస్పర సహకారముతో జరుగుతుంది. వ్యక్తుల యొక్క సహకారము తీసుకోకుండా ప్రకృతిలో కొన్ని దివ్య చేతనత్వాలు ఉన్నాయి, నేచురల్ ఇంటెలిజెన్సెస్ అని వాటి పేరు. వనస్పతయో దేవత, ఉపనిషత్తులో వాటిలో వేదాల్లో మనం చదువుకుంటుంటాం. వాటి యొక్క కోఆపరేషన్ కనుక మేము తీసుకోగలిగితే అవధూతలు చేసినట్టు మీ కోరికలు తక్షణం తీర్చగలుగుతారు. ఒక రాజు ధునియాల బాబా దగ్గర వచ్చాడు. ఇందాక నేను చెప్పాను ఇసే తీస్తే బంగారం ఇచ్చేది. అలాంటి వాడు చాలా మంది ఉన్నాను. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. రాజు జమీందారు బంగారంతో మెలిసి చేసి చేసే కప్పు కోవడానికి కావాల్సిన తీసుకొచ్చి ఇచ్చాడు. ఆయన ఏ మూడ్ లో ఉన్నాడు ధునియాల బాబా, దాన్ని తీసుకుని ధుని అంటే తెలుసు కదా మీకు, ఓ చిన్న అగ్నివత్రంలా పెట్టుకునేవాడు, అందులో పడేసాడు. వీడికి లోపల 2 మంది పోయింది. వద్దంటే నాకు ఇస్తే నేను ఉపయోగించుకునేవాడి కదా. తమాషా ఇచ్చేశాక కూడా నీది అనే భావన తోదు. అది పోనంత వరకు మీరు తైజస లోకంలోకి వెళ్ళలేదు. ఇచ్చేసాక ఇచ్చేసామంటే అయిపోయింది అది. నాతో కూడా చాలా మంది అంటారు మాస్టర్ మీరే ఉపయోగించుకోవాలి, మీరు ఎవరికి ఇవ్వకూడదని. ఇంతే నాకు చాలా గందరగోళం పోతానంటే కదా నాకు ఇచ్చేసారా లేదా అని. ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి అయినా నేను స్కూటర్ తీసుకొచ్చాననుకో, వాడుకుని మళ్ళీ ఇచ్చేస్తాను, వాడు నాకు చెప్పక్కర్లేదు నేను అనుకోను స్కూటర్ నాకు ఇచ్చేసాడని. ఇస్తే ఇచ్చే వచ్చారు వేరే విషయం అనుకో, కానీ వాళ్ళు ఏదో ఇస్తారు వస్తువు ఏదో ఇచ్చాక కండిషన్ పెడతారు వాళ్ళు నాకు. ఏంటది మీరే వాడాలి, ఇంకోటి ఎవరికి ఇవ్వకూడదు. ఇంతకది ఏమైందని పెద్ద పరుగు నానెత్తినది. ఇంకా తేజస్ లోకంలో కలగలేరు వాళ్ళు. ఇంచేత ఈ విరాట్ లోకము ఇక్కడ ఉన్నావు నువ్వు, భావం అర్థమవుతున్నదో చెప్తున్నది. అంచేత ఈ ధూమి వాళ్ళ బాబా ఎప్పుడైతే అది పడిందో అది బుడిదైపోయింది. ఎంతసేపు పడుతుంది ఇంకులో బుడిదైపోయింది. వీడేమో పాపం నాకు ఇచ్చేసిన బాగున్నది, నేనేదో ఉపయోగించుకుని నేనేదో గొప్ప అనుకుని ఇస్తే కప్పుకోకుండా నిప్పులో పడేసాను ఇలా రా అన్నాడు. యాజ్ ఇట్ ఈజ్ గా అగ్నిలోంచి తీసుకొచ్చాడు. ధూమిని మీరు అలా ఉపయోగించుకోవచ్చు, దానికి పెట్టాను నేను అది, మామూలు ధూమి కాదు. కానీ మీరు చెప్పాను కదా తీవ్రతలో లోపం లేదు. మీ యొక్క తీవ్రతలో లోపం ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తాను? నేను అనేక కారణాలు వస్తారు, రకరకాల బాధలతో రావచ్చు, కోరికలతో రావచ్చు, పొలిని చూద్దామని రావచ్చు, లేకపోతే ప్రకృతి తెలియస్తుంది మిమ్మల్ని విచిత్రమైన పని ఏదైనా కారణం కావచ్చు. కానీ ఈ విషయాలు మీరు వింటున్నారు అంటే ఖచ్చితంగా మీరు హిరణ్య గర్భ లోక వాసులే. ఆ స్థితి నుంచి మీరు కింద దిగారు. ఇప్పుడు మీరేమయ్యారంటే రెండింటికి చెడ్డారు, పెద్ద కూడా అయింది. హిరణ్య గర్భ లోక వాసులు తక్షణం జరిగిపోవాలేమనుకుంటారు ఎక్కడ, ఈ లోకంలో కూడా. ఇంకా ఐఎల్ ప్లేన్ కదా, ఎంఎస్సీ చదివిన వాడికి బీఎస్సీ డిగ్రీ ఉంటుంది వాడు రాసుకోడు, బీఎస్సీ చదివిన వాడికి ఇంటర్మీడియట్ డిగ్రీ ఉంటుంది వాడు రాసుకోకలే, ఇంటర్మీడియట్ చదివిన వాడికి 10th class ఉంటుంది. అంచేత డిగ్రీలో ఎంఎస్సీ అని రాస్తే అర్థం ఏంటి, 10th ఇంటర్మీడియట్ బీఎస్సీ అయిపోయిందని. నేను అన్ని చదివానని ఎలా తెలుస్తుంది మాస్టర్, అన్ని రాస్తానని రాయం కదా. 10th class ఫలానా హై స్కూల్లో చదివాను ఊరి పేరు, దాని తర్వాత ఇంటర్మీడియట్ ఫలానా స్కూల్లో చదివానని రాసుకుంటున్నావా? ఎందుకు రాసుకోవటం లేదు? హయ్యర్ డిగ్రీలో లోవర్ డిగ్రీస్ ఉంటాయి, అలాగే తైజసుడులో ఆటోమేటిక్ గా వైశ్వానరుడు ఉంటాడు, హిరణ్య గర్భుడులో విరాట్ ఉంటుంది. హిరణ్య గర్భుడు యొక్క అంశ విరాట్, తైజసుడు యొక్క అంశ వైశ్వానరుడు. ఇప్పుడేమైంది మీకు, వైశ్వానరుడు స్థితిలో ఉంది, తైజసుడు గురించి మాట్లాడుతున్నాం మనం, అది తలకిందరైంది. అందుకని గురువులందరూ వాళ్ళ శిష్యుని తలకిందరుగా అనిపిస్తారు బాబులు. మీరు ఆ శీర్షాసనం వేయగలగాలి. ఇక్కడ ఉండి అది చూడటం కాదు, అక్కడ ఉండి ఇక్కడ చూడండి. అక్కడికి ఎలా వెళ్ళాలి మాస్టారు, దృష్టికోణంలో మారిపోయేది, చూడటంలో మార్పు అంతే. ఆ మార్పుకి లక్షణాలు చెప్తున్నాడు ఇక్కడ, 2 లక్షణాలే చెప్పాడు. ఏంటో చూడండి మొదటి నుంచి, యత్ర సుప్తో నా కంచనం కామం కామయతే. నిద్రపోయాక ఏ కోరిక మీకు ఉండదు. కోరికలు ఉన్నాయంటే మీకు నిద్ర పట్టలేదు అనమాట. నిద్రపోయిన వాడి కోరికలు ఏముంటాయి? రెండోది ఏం చెప్పాడు, నా కంచన స్వప్నం పశ్యతి, ఏ విధమైనటువంటి కళ కూడా వాడికి రాదు. కళలు లేవు, కోరికలు లేవు. సుషుప్త స్థాన అనండి, సుషుప్త స్థాన. అక్కడేం చెప్పాడు, జాగ్రత్త స్థాన స్వప్న స్థాన, ఇక్కడ సుషుప్త స్థాన నిద్రలో ఉన్నాను. ఏకీభూత ఏమవుతుంది అక్కడ, అంత ఒక హోమోజీనియస్ మాస్, విరాట్ యొక్క స్వరూపము అంటిపోతుంది. అలికేసినట్టే పేడ పెట్టి అలికేసినట్టే, హిరణ్య గర్భ లోకము పేడ పెట్టి అలికేసినట్టే. ఏకీభూత బోర్డు మీద రాశారు, బొమ్మ బాగా రాలేదు, అలికేశం. ఏముంటుంది అక్కడ, ఏముండదు. ఏకీభూత ఓన్లీ వన్ కాన్షియస్నెస్, ఒకే చేతనత్వం ఉంది. అది ఎలా ఉంది, ప్రజ్ఞానధన. మీరు అంతా గుర్తించగలుగుతున్నారే, నేను వీడు వాడు హిరణ్య గర్భలో లోప ఆ లోపం అని వైశ్వానర విరాట్ లో కాదు, తైజస హిరణ్య గర్భలోకాలలో కూడా గుర్తించగలుగుతున్నారే మీరు వేరువేరుగా, ఈ లోకాలున్నాయి ఆ లోకాలున్నాయి, వైకుంఠం ఉంది, గోలోకం ఉంది, సత్యలోకం ఉంది, తపోలోకం ఉంది, జనలోకం ఉంది, మహర్లోకం ఉంది, రకరకాలుగా మీరు గుర్తించగలుగుతున్నారే. ఇవన్నీ కలిసిపోతాయి త్రిజ్ఞాన ఘన ఏవ ఆనందమయో, అక్కడే మీకు నిజమైన ఆనందం లభిస్తుంది. మీకు ఎప్పుడు ఆనందం లభించినా ఆస్తికి నుంచి వస్తుంది, భౌతిక జగత్తు నుంచి కానీ సాత్విక జగత్తు నుంచి కానీ మీకు ఆనందము రాదు. ఉపనిషత్తులో చెప్పిన, ఋషులు చెప్పిన ఈ అద్భుతమైనటువంటి సత్యాన్ని వంట పట్టించుకుని డిస్కస్ చేసుకోండి. మీకు ఎప్పుడు ఆనందం వచ్చినా, పిల్లవాడు పుట్టాడు ఆనందం వచ్చింది, పిల్లవాడికి ఇంజనీరింగ్ లో సీట్ వచ్చింది ఆనందం వచ్చింది, రకరకాల ఆనందాలు కదా. కానీ ఆనందాలన్నీ కూడా ఇటు విరాట్ లోకం నుంచి రావటం లేదు, హిరణ్య గర్భలోకం నుంచి రావటం లేదు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రజ్ఞాన ఘన సుశక్తి లోకం నుంచి వస్తున్నాయి. మీకు ఆనంద దుఃఖ్, ఆనందమే తింటాడు వాళ్ళు అక్కడ, ఇంకోటేం లేదు అక్కడ వాడికి. కోరికలు లేవు, స్వప్నాలు లేవు, ఏమున్నాయి వాడికి? ఆనందమే ఆనందం. చేతోముఖ ప్యూర్ అవేర్నెస్ కాన్షియస్నెస్. ప్రాజ్ఞ అలాంటి వాడిని ప్రాజ్ఞుడు అంటాం మనం, గురువుగారు వాళ్ళని ప్రజ్ఞాపుత్రులు అన్నారు. ఈ అవధూతలు, ఈ గురువులు అందరూ కూడా ఆ స్థితిలో ఉంటారు. తృతీయ పాద, ఈ తృతీయ పాదం ఎప్పుడు వెళ్తున్నారు మీరు? సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం ఎప్పుడు చేసినా మీరు అక్కడికే వెళ్ళాలి. ఇటు విరాట్ లోకము దాటేస్తారు మీరు, హిరణ్య గర్భము లోకేశ్వర దాటేస్తారు. ప్రాజ్ఞుడు అన్నది వ్యక్తిగతం, జస్టే. మరి కనిష్ఠ ప్రాజ్ఞుడు, ఈ ప్రజ్ఞులందరూ కలిసి ఏమవుతారంటే ఈశ్వరుడు అవుతాడు ఆ స్థితిలో. ఇంతటా ఈశ్వరుడు ఎవడా? ఈశ్వరుడు చెప్పుకున్నాం అక్కడ. ఏంటది మన పతంజలి యోగ సూత్రాల్లో ఏం చెప్తా? ధ్యానం చేస్తా ఇంత ముందేంటి? క్లేశ కర్మ విపాక ఆశయ అపరాంశ పురుష విశేష ఈశ్వర. ఆ స్థితికి ట్రై చేయండి ధ్యానం చేస్తున్నప్పుడు. మీరు కోరికలొద్దు, ఆలోచనలు వద్దు, ఏది వద్దు, ఏది లేనప్పుడు మీరు నిరంతరము ఆనందమయ స్థితిలో ఉంటారు. ఆనందాన్ని మీరు వెతుక్కోక్కర్లేదు, కోరుకోక్కర్లేదు, అదే మీ నెత్తి మీద వచ్చబడుతుంది. దానికే సింబాలిజం ఏం చెప్పుకున్నాం మనం? ఉన్నారా లేదో అంత సులభంగా ఇది వచ్చేస్తే ఇంకే నేర్చుకోవడానికి ప్రయత్నం కల్పించండి. నాకు ఎఫర్ట్ ఏది? చెప్పింది ఇరవై ఏళ్ళ బట్టి చెప్తున్నాం తప్ప, ఒక రూలు పెట్టి ఒక నియమం పెట్టి చెయ్యండి. మళ్ళీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే దాని గురించి ఒకసారి చెప్పింది రెండోసారి చెప్పించుకోకుండా ఉండటమే మొట్టమొదటి లక్షణం. రెండోసారి చెప్పించుకోకూడదు. మాకు అర్థం కాలేదు మాస్టారు, చెప్పింది అర్థం కాకపోతే ఇంకా తెలియ స్థితి ఏమర్థం అవుతుంది? కానీ కష్టమే అది, సులభంగా కాదు. అంటే నేను చెప్పింది చేయలేదు, అది మీకు చేత కావటం లేదు అంటున్నాను తప్ప, ఆ స్థితి అంత సులభంగా వచ్చేస్తే అసలు గురువులు అక్కర్లే ఎవడికి, ఎవడికి అక్కర్లే. అది జన్మ జన్మలు పడుతుంది. ఏంటి చెప్పింది చేస్తూ ఉంటాను, ఇలా చేస్తే అసలు ఎన్ని జన్మలు చేయరాదు. అగ్గిపుల్ల గీయటం కిచిడి వండటం అని ఉంటుంది బీరుబల్ది. నువ్వు గీస్తూ కూర్చోండి అలాగే, కొన్ని కోట్ల జన్మలు ఏమీ అవ్వదు. కనీసం ఆ గేటు దాటి లోపలికి వచ్చినప్పుడు సీరియస్నెస్ ఉండాలి. ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన వారధిలోకి, ఓ అద్భుతమైనటువంటి సెంటర్ లోకి మీరు ప్రవేశిస్తున్నారు. అన్న యాంగిల్ ఉండాలి మీరు ఏం నేర్చుకోబోతున్నారు. కానీ ప్రస్తుత ఉపనిషత్తు అది చెప్తున్నటువంటిది ఖచ్చితంగా మీకు కష్టమే. ఇంకేంటంటే ఇది ఋషులకే కష్టం ఇది. కానీ ఋషులకే కష్టం కనుక నేను చేయలేను, దాల్టన్కి రాదు కనుక నేను మిగతా కెమిస్ట్రీ చదవను అన్నట్టుంటుంది. నేర్చుకోవటమే, ఆ నేర్చుకునేటటువంటి దాంట్లో మూడు విధాలుగా మనం నేర్చుకోవటానికి ట్రై చేస్తున్నాం. ఏమిటది? జాగ్రత్త, స్వప్న, సుశక్తి అవస్థల గురించి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. కానీ ఈ ప్రయత్నం మీకు అర్థమైపోయింది అనుకోండి, పూర్తిగా మీరు ఏ చేతనత్వంలో ఉన్నారనమాట? గురువుల యొక్క చేతనత్వంలో ఉన్నారనమాట. ఇదంతా సులభం కాదు. అంతేకా మీరు ఆ చేతనత్వంలో ఉండండి అని నేనే అడగటం లేదు, నేను ప్రయత్నించటం లేదు అంటున్నాను. నేను ఇష్టమైనటువంటి వస్తువు గురించి ఎలా వెంపర్లాడతాం? ఆ వెంపర్లాట లేదు, పైకి పోజు కొట్టండి, ఉన్నట్టు నటించండి. నటిస్తుంటే అదే వస్తుంది, అంతా నటనే ప్రపంచం అంతా కూడా. నలుగురు వ్యక్తులు కలుస్తారు, స్నేహితులు అయిపోతారు, కలవటం మానేస్తారు. స్నేహితులు ఎవరు? స్నేహితులు అయ్యేసరి కదా నువ్వు తిన్నదేదో వాడికి తగదామని, వాడితో పాటు కలిసి సినిమాకి వెళ్దామని ఉంటుంది. అలాగే కలిసి, అందుకని ఆ శాంతి మంత్రాలు చదవమన్నది, సహనా భవతు, సహనౌ భునత్తు, సహ వీర్యం తెరవాహ, సహ కలిసి చేస్తాము, అందుకో చదవమనేది. ఎవరు కలిసి చేస్తారు? శిష్యుడు వేరు, గురువు వేరు కాదు, ఇద్దరు కలిసి చేస్తారు. సహ వీర్యం తర్వాత, వీర్యం అంటే తేజస్సు, హీరోయిక్ ఎఫర్ట్, హీరోయిజం. ఇది మీరు చేస్తున్నటువంటి ప్రయత్నము సాధారణ వ్యక్తులు చేయగలిగేది కాదు, అది అర్థం చేసుకోండి. మీరు మహావీరులు. హిరణ్యకృష్ణుడు అంటాడు, మూడు లోకాలను జయించానంటాను, ఏం జయించాను? నిన్ను నువ్వు జయించగలిగితే అందరినీ జయించినట్టే. ఇంకొక, మీరు చాలా అద్భుతమైనటువంటి ఒక మహావీరులు చేయలేనటువంటి పని చేస్తున్నారు. కానీ అసలు మీరు అర్థమవుతుందా? చేసే పనికి అది ఏం చేస్తున్నావో నీకు తెలియకపోతే విలువ ఉండదు దానికి. ఇంకొక, గురు చైతన్యం గురించి నేను తెలియకుంటున్నాను. డిసెంబర్ 99 లోపల సిలబస్ పూర్తి చేస్తున్నా నేను. కష్టమే సిలబస్, కొన్ని జన్మలు పట్టేటటువంటి సిలబస్ కొన్ని రోజుల్లో పూర్తి చేస్తున్నాను అంటున్నా నేను. దాంట్లో మీరు భాగస్వాములు అవుతే, ఎందుకంటే మీరు భాగస్వాములు, నేను బయట అక్కడ నుంచి ఉన్నవాళ్ళు, ఈ కాలనీలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ వచ్చేసి కదా. నిజంగా అంత గొప్పదైతే ఈ ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి కదా, తీర్థాసు సొసైటీ వాళ్ళు వస్తూ ఉంటారు ఇక్కడికి, అరేంజర్ సొసైటీ వాళ్ళు వస్తూ ఉంటారు. ఇవాళ్ళందరూ ఎందుకు రావుతున్నాయి? బయట వాళ్ళు రాలేదు, అది తెలియదు మాట్లాడు. ఎందుకు అవుతుందా? అవగాహన లోపం. నేర్చుకోవలసినది చెప్పబడుతున్నప్పుడు నేర్చుకోరు, తర్వాత ఏమంటారు? చెప్పగలుగుతారు. ఇంతట, ఎప్పుడైనా మీరు నేర్చుకోవలసినది ఏంటి అంటే అవకాశాన్ని గుర్తించటం. అదొక్కటి మీరు నేర్చుకోగలిగితే చాలు జీవితంలో. వచ్చినటువంటి అవకాశాన్ని వచ్చినప్పుడు ఉపయోగించుకోవటమే, మళ్ళీ మళ్ళీ రాదు. అందులో ఈ క్లాసులు మాత్రం గ్యారంటీగా 99 తర్వాత ఉండవు. ఇటువంటి అంత టైం లేదు ప్రకృతిలో. అది ఆ సందేహకాలం కనుక హైనల్ ఎసాల్ట్ అంటే చివరిసారిగా ఒక ప్రయత్నం చెయ్యండి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పుష్ ఇవ్వబడుతున్నప్పుడు, మీరు పుష్ నుంచి పక్కకి తప్పకుంటే ఒత్తిడి వస్తూ ఉంటుంది. శివరాత్రి నాడు అప్పుడు కాశీ విశ్వనాథ ఆలయం సన్నటి గదిలో ఉంటుంది. చూస్తారు వాళ్ళు వెనకాత నుంచి, తెలివైన వాడు ఒకటి ఏం చేస్తాడు, వాడు ఏం చేయక్కలే, ఏం చేయాలి వాడు? అందరూ ఇరుకుంటే కాదు, వాళ్ళే దోషపోతారు. కానీ వాడు తోస్తూ ఉంటే సుఖంగా ఉండదు. అప్పుడు ఏం చేస్తాం మనం? బయటకు వచ్చేస్తాం. బయటకు వస్తే ఏమవుతుంది? శివరాత్రి నాడు శివ దర్శనం మాత్రం గ్యారంటీగా జరగదు. రెండో రోజు రష్ ఉండదు, మీరు హాయిగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. నేను అంత తెలివైన వాళ్ళని తీసావు మాస్టర్, రష్లో శివరాత్రి నుండి నేను వెళ్ళలేదు. రెండో రోజు ఎవరూ లేనప్పుడు నేను చేసి, ఎందుకు ఎవరూ లేనప్పుడు అని కూడా బ్రతకలేదు. చాలా మంది రష్ ఉందని తీర్థక్షేత్రాలు వెళ్ళరు. మామూలు వ్యక్తికి కామన్ సెన్స్ ఉంది, తీర్థక్షేత్రాలప్పుడు ఆ పండుగలలో ఆ రష్లో ఆ రష్ అట్రాక్ట్ అవ్వబట్టిందో ఒక విశేషమైనటువంటి కాల వ్యవస్థ ఉన్నది. వీరు పండితుడు కదా, ఇంతటి జ్ఞాని, మహాజ్ఞాని. ఇంతటి జ్ఞానం ఎక్కడ పనిపిస్తుంది? నువ్వు మహాజ్ఞాని అయితే గురువుగారు చెప్తారా అంతర్దృష్టం అని, ఆ రష్లో పడి చెట్టుకో చిత్తపడేస్తే మనుషులు నిన్ను తొక్కేస్తే అర్థమైందా చెప్తుంది ఏంటో. ఇంతటి ఇక్కడ మీకు సుఖంగా ఉండకపోవచ్చు ఆ పుష్ మృదువుగా. ఎందుకుంటుంది పుష్? అంతేత ఆ పుష్ వచ్చి అందులో ఏంటి రాలేదు, ఇది కూడా విషయం. అదృష్టం దురదృష్టం దాని గురించి నేను మాట్లాడటం ఏంటంటే, ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఎప్పుడప్పుడు మహానుభావి అవుతాడు. ఇప్పుడు అయితే రేపు, ఎప్పుడైతే ఏంటిట. కానీ అవకాశం వచ్చాక ఆ అవకాశాన్ని సహ వీర్యం తెరవాలనే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే. అందుకని ఆ ఇంశాంతి మంత్రాలు రోజు తెరవండి అని చెప్పింది. కలిసి మీరు చేయలేకపోతే ఏమీ జరగదు.
కొన్ని వేల మంది ఋషులు హిమాలయాలలో శ్రీకృష్ణ విజయాలయం తర్వాత సత్రయాగం చేస్తున్నారు. ఇప్పటికీ వాళ్ళ సత్రయాగాలు కూడా మిమ్మల్ని కలపలేకపోతున్నాయి తమాషాది. కానీ ఆ జ్ఞానం ఉంటుంది సూక్ష్మ వ్యక్తిలో, దానికి ఉంది. ఆ జ్ఞానం గురించి నేను మాట్లాడుతున్నాను. మాండవ్య ఉపనిషత్ పరాకాష్ఠ ఓంకారం గురించి పరిపూర్ణమైనటువంటి వివేచన ఇచ్చేటటువంటిది. ఓంకారం అంటే చెప్తాను కదా, పురువేషామతి గురు కాలేనా నవచ్చేదాత్. ఆ గురుత్వాన్ని అర్థం చేసుకోండి, ఓంకారము గురువు. ఆ భావం అర్థం చేసుకోండి. ఏం చెప్తున్నాను నేను, ఉపనిషత్తే చెప్తున్నాను ఇంతసేపు మీకు. ఓంకారమే గురువు. ఇంత గురువు లేదు ప్రపంచంలో. ఎవరికి గురువు? పూర్వేషామతి గురువు. బ్రహ్మకు కూడా అదే గురువు. కానీ ఓం అనే శబ్దము కాదు, ఓం అనే శబ్దముతో ఎవరిని గుర్తిస్తున్నావో తస్య వాచక ప్రణవ. రాముడు అనేసరి వల్ల ఏమేం గుర్తొస్తాడు మీకు? రామబాణం గుర్తొస్తుంది, మర్యాద పురుషోత్తముడు గుర్తొస్తాడు, దశరథుడు గుర్తొస్తాడు, కైకే గుర్తొస్తుంది, పుత్రకామేష్ గుర్తొస్తుంది, తాతకి సుబాహుడు మారీచుడు గుర్తొస్తాడు. అదేదో గుర్తు రాకుండా రామ 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 రామకోటి రాస్తాడు. ఎందుకా రామకోటి రాంటి? రాముడి యొక్క చేతనత్వంలో నేను మారాలి. ప్రయత్నిస్తూ ఉంటాం, పడుతూ ఉంటాం, ప్రయత్నిస్తూ ఉంటాం, పడుతూ ఉంటాం. అదే తప్పదు. అది నేను రామా అంటే ఉద్దేశం ఏంటంటే నేను అద్భుతమైనటువంటి చేతనత్వం. రమయతీతి రామణ. ఎంత అందంగా ఉండేవాట రాముడు అంటే ఋషులు కూడా చెలించాడు. అప్పుడు మళ్ళీ కృష్ణుడు అవతారం అవుతాల్సి వచ్చింది. చాలా కారణాలు ఉంటాయి అవతారాలు. అంతేత అసలైన అందగారు ఎవడు అంటే రాముడు, కృష్ణుడు గారు. ఆ రామతత్వం నువ్వే అది చెప్పేది. ఆత్మా రాముడు అదే చెప్తున్నాడు. అయం ఆత్మా బ్రహ్మ. మాండక్య ఉపనిషత్తు మొత్తము కూడా ఓంకారం యొక్క స్థితిని తెలుపుతోంది. ఓం అంటే ఏం లాభం లేదు మీకు. ఓం అనగానే ఈ ఆలోచన క్రమంతో రావాలి. ఏమేమి ఆలోచన క్రమంతో రావాలి? నా చేతనత్వము భౌతిక జగత్తులో ఉన్నప్పుడు బహిర్ప్రజ్ఞగా పనిచేస్తున్నది. బహిర్ప్రజ్ఞగా పనిచేస్తున్నప్పుడు లోపల ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ ఆ బహిర్ప్రజ్ఞగా పనిచేస్తున్నటువంటి ప్రజ్ఞ ఏడు అంగములు కలదు. ఈ ఏడు అనేది రకరకాలుగా మీరు పరిగెత్తారు, రకరకాలుగా చెప్తూ ఉంటారు. మనం ఏంటో ఏడు అంగాలు పెరుగుతుంటే సూర్యుడు యొక్క ఏడు కిరణాలు. ఆ ఏడు కిరణాల యొక్క స్పష్టమైనటువంటి యోచన తెలియాలి మీకు. అంటే ఏంటి, మీరు ఏది చేసినా ఒక సంకల్పం ఉంటుంది, ఒక ప్రజ్ఞ ఉంటుంది, ఒక క్రియ ఉంటుంది, ఒక సంతులనం ఉంటుంది, ఒక విజ్ఞానం ఉంటుంది, ఆ పని మీద భక్తి ఉంటుంది. ఇవన్నీ చేయడానికి కావాల్సినటువంటి వ్యవస్థ ఉంటుంది. ఇది ఏడు అంగాలు. ఆ ఏడు అంగాలు ఛాందోగ్యోతని చెప్పి ఎలా చెప్తాడో చెప్తాను నేను మీకు. ద్యులోకము శిరస్సు, ఆదిత్యుడు కన్ను, ప్రాణాలు ముక్కు, మన మధ్య భాగము ఆకాశము, మూత్రపిండములు జలము, పాదములు పృథి, నోరు ఆవహనీయాది. అగ్ని వల్ల మూడు రకాలు ఉంటాయి. ఇది స్వాధ్యాయం చేసుకుని మీరు దాన్ని పట్టుకోకపోతే ఈ మాటలు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళ బాహతరాలి. 24 సంవత్సరాలు సమర్థులైనటువంటి గురువు దగ్గర ఉన్నటువంటి గురువులు కాదు. అతని స్పర్శ మాత్రం చేత ఆ ఆధ్యాత్మిక స్థితిని ఇవ్వగలిగేటటువంటి గురువుల దగ్గర ఉండి సాధనలు చేస్తూ, సాధన చేస్తే ఇంకా ఏం చేయాలి? ఆవుల మేపాలు వెళ్ళు, తాడు పడకలు చేయాలి, యజ్ఞకుండాలు అవి ఉంటాయి, దేవాలయాలు ఉంటాయి, ఆశ్రమాలు, అందులో ఇక్కడలాగే సిమెంట్ అవి ఉండవు, అంతా మట్టేనాయి. అదంతా చేస్తూ శిష్యులు 24 సంవత్సరాల పాటు వేదాధ్యయనం చేసేవారు, ఉపనిషత్తులు చదివేవారు. మీతో కూడా అప్పుడు ఉన్నటువంటి లోకంలో ఏ విజ్ఞానము నేర్చుకోవాల్సిందో ఆ విజ్ఞానం నేర్చుకునేవారు. అంతా నేర్చుకున్న తర్వాత పరిపూర్ణంగా వీడికి అర్థమైంది అని చెప్పిన తర్వాత
ఇంటికి వచ్చేసి గ్రహస్థాశ్రమంలోకి వాడిని ప్రవేశించమని పెర్మిషన్ ఇచ్చాడు అప్పుడు. లేకపోతే పెర్మిషన్ ఇచ్చాడు కాదు, ఉండాల్సిందే ఎన్నేళ్ళన్నా పరీక్షలు పాస్ అవ్వాల్సిందే. అప్పుడు ఏం చెప్పాడు, స్వాధ్యాయ మా ప్రమద, మర్చిపోతాను మళ్ళా నేను చెప్పింది చాలా సులభం మర్చిపోవటం అది. అంతేకా ఈ మూడే ముఖ్యం నేను నేర్చుకోవాల్సింది, వైశ్వానరుడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు. వైశ్వానరుడు బాహ్య జగత్తుతో సంబంధం ఉంటుంది. నువ్వు మీరు విశ్లేషణ చేస్తే అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాం, ఏ స్థితిలో మాట్లాడుకుంటున్నాం మనం, వైశ్వానర స్థితిలో మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ మాట్లాడుకుంటున్నప్పుడు అదే మనసులో ఆలోచన వస్తుంది, పెద్దగా తిరుగుతూ ఉంటాడు, పెద్ద ఏనుగు వచ్చిందా ఏంటి, రాకపోయినా పర్వాలేదు, గరిట అమృతంలో ఉంటుంది, అమృతం ఇస్తూ ఉంటుంది గరిట, దానికి ఏమవుతుంది గట్టిగానే ఉంటుంది. అంటే చెప్పేవాడికి వచ్చిందా లేదా, నేను అది ఆలోచించాననుకోండి, ఏ ప్రజ్ఞ ఉన్నప్పుడు అంత ప్రజ్ఞ ఉంది కానీ రాంగ్, పనికిరాని ప్రజ్ఞ అది. నీకు ఉపయోగపడకపోవడమే కాకుండా నీ యొక్క నేర్చుకునేటటువంటి తీవ్రతను కూడా ఆలోచిస్తుంది. చెప్పేవాడికి వచ్చిందా లేదా అన్నది ఇంపార్టెంట్ కాదు, అక్కడ నీకు వచ్చిందా లేదా అన్నది ఇంపార్టెంట్. ఏం నేర్చుకోమంటున్నాను అక్కడ తేడాలు అర్థం చెప్పండి. మీ ప్రజ్ఞ బహిర్ప్రజ్ఞ అంతఃప్రజ్ఞ అని వేరుగా చెప్పడానికి చెప్తున్నాను కానీ అవి రెండు కలిసి ఉంటాయి. వేరుగా ఎలా ఉంటాయి, ముక్కలు ఎలా చేస్తాను, అర్థం అవటానికి చెప్ప ఇది చెయ్యా అన్నాను ఇది కాదు అన్నాను, అంటే వేరు వేరు ముక్కలుగా ఉన్నాయా, ఇవన్నీ కలిసి ఉన్నాయి. కానీ వివేచన చేసుకోవటానికి, చేతనత్వాన్ని అర్థం చేసుకోవటానికి బహిర్ప్రజ్ఞ ఉంటుంది, అంతఃప్రజ్ఞ ఉంటుంది. కానీ అవి రెండు ఒకేసారి పనిచేస్తాయి. బహిర్ప్రజ్ఞ అంటే కర్మేంద్రియం, అంతఃప్రజ్ఞ అంటే జ్ఞానము, జ్ఞానేంద్రియాలు. కానీ ఉన్న జ్ఞానాన్ని ఒకొక్కరు ఒకసారి తెలుస్తారు, అదే జ్ఞానం కదా అందరికీ డాక్టర్స్ అందరూ ఒకేసారి చదివారు కదా. కానీ ఒకడు చాలా గొప్ప డాక్టర్ గా పేరు చేసుకుంటారు, ఒకడు అమ్మో వాళ్ళ చేయపడిందంటే కష్టం. అంతఃప్రజ్ఞ ఒకటే అందరూ ఎంబీబీఎస్ లే, కానీ బహిర్ప్రజ్ఞ మారింది. కానీ రెండు వేరు చేయగలరా మీరు, అంతఃప్రజ్ఞను బహిర్ప్రజ్ఞను, అది అర్థం చేసుకోండి. ఇప్పుడు కూడా వేరు కాదు కానీ రెండు ఒకేలాగా, బహిర్ప్రజ్ఞ ఒకలా పనిచేస్తూ ఉంటుంది, అంతఃప్రజ్ఞ ఇంకోలా పనిచేస్తూ ఉంటుంది. బహిర్ప్రజ్ఞకి కర్మేంద్రియాలు మాత్రమే ఉపయోగించగలరు, అంతఃప్రజ్ఞకి జ్ఞానేంద్రియాలు మాత్రమే ఉపయోగించగలరు. చాలా అర్థమవుతుంది కదా. కానీ ఈ అంతఃప్రజ్ఞ బహిర్ప్రజ్ఞ సమస్యలు ఉంటాయి. తేజస్సుడు, తేజస్సుడు ఏం చెప్పుకుంటున్నామని ఏ లోకంలో ఉంటాడు, హిరణ్య గర్భము లేకపోతే స్వప్న స్థితిలో ఉంటాడు. మరి స్వప్న స్థితిలో నీకు బహిర్ప్రజ్ఞ ఉందా లేదా, నేను నా మీద సింహం దూకుతోంది, ప్రతి నా రాజుని అవుతాను, అంటే అక్కడ కూడా నేను మిగతావి ఇక్కడ ఈ విరాట్ ప్రపంచంలో వైశ్వానర బహిర్ప్రజ్ఞ ఎలా ఉన్నదో ఆ అంతఃప్రజ్ఞలో కూడా నీకు బహిర్ప్రజ్ఞ ఉంది, అంతఃప్రజ్ఞ ఉంది. కానీ సమస్య ఏంటి, ఈ అంతఃప్రజ్ఞ బహిర్ప్రజ్ఞలో అక్కడ లోపల నువ్వు పడుకునే ఉంటావు. ఇక్కడ విశాలమైనటువంటి పెద్ద హాలు, నేను చెప్తాను కదా మీకు ఉదాహరణ, జనరల్ కంపార్ట్మెంట్ లో కూర్చున్నావు, కూర్చుని ఇరుక్కుని నిద్రపోతున్నావు, నువ్వు ఎన్ని బిల్డింగ్స్ చూడొచ్చు అందులో, కానీ అంత ఎక్కడ ఉన్నాయి, నీ యొక్క అంతఃప్రజ్ఞలో ఉంది. ఆ తేడా అర్థం చేసుకున్న తర్వాత మూడవది చాలా జాగ్రత్తగా అర్థం చేస్తుంది, ప్రాజ్ఞులు దాన్ని గురుదేవులు ప్రజ్ఞాపుత్రులు అనేవారు. వాడు ఎక్కడున్నాడు, వాడు ఇటు వైశాల స్థితిలో ఉన్నాడు, అటు తైజస్ స్థితిలో ఉన్నాడు. ఈ వెండిటిని చూడనటువంటి ఏ విధమైనటువంటి అనుభూతి లేనటువంటి అద్భుతమైనటువంటి అవిద్యా స్థితిలో ఉంటాడు. ఏముంది అక్కడ ఐదు మాసం అంటే గాఢ నిద్రలో నీకేం తెలుస్తుంది, ఏమి తెలియటండి, నాకు ఏమి తెలియలేదు అని కూడా నువ్వు ఎప్పుడు చెప్పగలుగుతున్నావు, పడుకుని చెప్పగలుగుతున్నావా నిద్రలో, చెప్పే అంటే అర్థం ఏంటి, నువ్వు నిద్రపోవటం లేదని. అంతేత నాకు గాఢ నిద్రలో ఉన్నప్పుడు, సుప్త స్థితిలో ఉన్నప్పుడు కోరికలు లేవు, స్వప్నములు లేవు, రెండులు మరి ఏంది, జ్ఞానరహిత స్థితి ఉంది, అవిద్య ఉంది. అది ఈ సంపూర్ణ సృష్టికి కారణము అని చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంతేకా మీకు కనిపిస్తున్నటువంటి సృష్టి అంతా అంటే విరాట్ లోకము, హిరణ్య గర్భ లోకము దేని మీద ఆధారపడింది? నాకు ఏమీ తెలియదు అనేటువంటి స్థితి మీద ఆధారపడింది. అంతేగా ఆ ఋషుల యొక్క ఆ వివేచన శక్తి విశ్లేషణ మీరు చేసుకుంటే మీరు ఏమి చేసినా దేని మీద ఆధారపడి చెప్తున్నారు నాకేమీ తెలియదు అనేటటువంటి నిజమైనటువంటి అనుభూతి మీద. కొందరు కోల్పు పెట్టి నాకేం తెలియదు అంటారు, అది వేరే విషయం. గాఢ నిద్రలో ఐన్స్టీన్ అయినా మీరైనా ఒకటే. అంతేగా వాడికి ఏం తెలియదు గాఢ నిద్రలో, మీకు ఏం తెలియదు. ఆ గాఢ నిద్రలోంచి ఈ హేమి గర్భ లోకము బయటకు వస్తున్నాయి, ఈ విరాట్ లోకము బయటకు వస్తుంది. ఆ జాగ్రత్తగా ఆ పదముల యొక్క కూర్పు మీకు అర్థమవుతే ఇది మీకు కోరికలు ఉండవు, ఏమీ ఉండవు, జరుగుతూ ఉంటుంది. ప్రకృతి ఉంటుంది, ప్రకృతిలో జరిగేటటువంటి సంఘటనలు ఉంటాయి, కానీ అనుమానాలు, ద్వేషాలు, కోపాలు, తాపాలు ఏమి ఉండవు. ఇంకా మీకు ఏది తెలియదు కనుక ఇదంతా ఉంది. మళ్ళీ జాగ్రత్తగా పదాలను వినండి. గాఢ నిద్రలో ఉన్నాను, గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీకేం తెలుసు, నీకేం తెలుసు, మహావీరుడు ఒకడు, మహామంత్రవేత్త, ఇంకా వాడు నోట్లోంచి ఒక మాట వస్తే జరిగిపోతుంది, నిద్రపోతున్నాడు, శక్తులను పనిచేస్తాడు. అసలు వాడికి తెలుసా వాడు ఎవరో, నిద్ర లేకపోతే వస్తాయి అంట. నిద్ర లేకపోతే నిద్రలోనే ఉన్నాడనుకోండి, అప్పుడు తమస్ ఏంటి? అది బేసిక్ మన ఈ వైశ్వానర ప్రజ్ఞకి బహిప్రజ్ఞకి తేజస్సుడు యొక్క అంతఃప్రజ్ఞకి ఆధారం ఏంటి అంటే గాఢ నిద్ర. అందుకే నిద్ర లేని వాళ్ళని మీకు అడిగితే తెలుస్తుంది నిద్ర ఎంత ఇంపార్టెంట్. మీకు అన్ని సుఖాలు ఇచ్చేస్తాం, మీకు మూడు రోజులు నిద్రపోకుండా ఉండు, ఉండి చూపించండి. మీరు మీరేది అడిగితే అది ఇస్తాను. నిద్ర లేని అనేటటువంటి రోగం ఉన్న వాళ్ళు కొంతమంది నాకు చెప్తూ ఉంటారు, 14 ఏళ్ళ బట్టి నేను నిద్రపోలేదు అని నా స్నేహితుడు ఒకటని చెప్తూ ఉంటాడు. అంటే నిద్రపోయి ఉంటాడు, అతను తెలియదు నిద్రపోవాలి. మీరు ట్రై చేసి చూడండి, 3 రోజుల పాటు నిద్రపోకుండా ఉండడానికి మీ ఇష్టం ఏదైనా చేసుకోండి. జపాలు తపాలు ఏం చెయ్యొద్దు. మీరు మీ లక్ష్యం ఏంటి ప్రయత్నించి చూడండి, మీరు ఇప్పుడు నెరవేరుతారు. అది ప్రయత్నం నెరవేర్చాలని, ఆ ప్రయత్నం నెరవేర్చడానికి కొంతమంది ఉంటాయి. అంత గొప్పది అది బేసిస్, అది అది ఆ ఆధారమే లేకపోతే ఆ నిద్రాస్థితి బేసిస్ ఆధారం ఫౌండేషన్. దేనికి ఫౌండేషన్? ఒక యాంగిల్లో చూస్తే వైశ్వానరుడు తైజస్థుడికి, ఇంకో యాంగిల్లో చూసుకుంటే విరాట్ లోకానికి హిరణ్య గర్భ లోకానికి కూడా అదే ఆధారం. అందరికీ ఆధారమైంది ఈశ్వరుడు కనుక. ఈ శివుడు గురించి నేను మాట్లాడుతున్నా, ఈశ్వరుడు అంటే ఆ స్థితి. నీ ఈశ్వరుడు ఏమవుతాడు? వీటన్నిటికీ కూడా కారణం అవుతాడు కదా. అందుకని తర్వాత సెంటెన్స్ ఇప్పుడు మీకు అర్థమవుతుంది, చూడండి. ఏష సర్వేశ్వర, ఈ నిద్రాస్థితి ఉందే, ఈ నిద్రాస్థితి సర్వేశ్వర స్థితి. ఏష సర్వజ్ఞ, అది అర్థమవటానికి ఇదంతా చెప్తాను నేను. ఇప్పుడు అర్థమవుతానే సిచ్యువేషన్, అతడే సర్వజ్ఞుడు. ఏది ఆ స్థితి? ఆ స్థితి మనకందరికీ కామన్, నిద్రాస్థితిలో అందరూ ఒకటే. వాడు ఎవరైనా కావచ్చు, అతి బలహీనుడు కావచ్చు, అతి బలవంతుడు కావచ్చు, మహాజ్ఞాని కావచ్చు, మహా అజ్ఞాని కావచ్చు, నిద్ర కావచ్చు, వాడు నిద్రపోయినప్పుడు అందరూ ఒకటే. ఏష సర్వజ్ఞ, ఏషో అంతర్యామి, అందరిలోనే ఉన్నవాడు. వీడే అంతర్యామి అంటే అందరిలోనే ఉన్నటువంటి రన్నింగ్ చేయటువంటి వాడు. ఏష యోనిహి, యోనిహి అంటే సెంటర్ ఆఫ్ క్రియేషన్. వీడిలోంచే అంటే ఏంటి, నిన్నగితనే ఆ సుషుప్తి స్థితిలోంచే అన్ని ఉద్భవిస్తాయి. సర్వస్య ప్రభు. అన్నిటికీ మాస్టర్ వీడే, అన్నిటికీ కంట్రోలర్ వీడే. సర్వస్య ప్రభవాప్యయో భూతానాం, సర్వస్య ప్రభవాప్యయో భూతానాం అంటే అన్ని నామరూపాలకి కూడా కారణము వాడే, ఉత్పత్తి అవటానికి నాశనం అవటానికి కూడా కారణము వాడే. దానిని సమర్థ సద్గురు స్పర్శ ధ్యానంలో పట్టుకోమని చెప్తున్నాను నిన్న. కానీ తేడా వస్తుంది కొంచెం, ఆ తేడా తర్వాత శ్లోకాలు చెప్తాడు. కానీ ఇవాళ నేను చెప్పింది అర్థం చేసుకోండి. ఓం అనేటటువంటిది గురువు, జయరామను ఎవడో పిలుస్తూ ఉంటాడు అక్కడ, అతని స్నేహితుడిని, కానీ ఇతను కదులుతాడు, తర్వాత నన్ను కాదులే అంటాడు. అలాగే మీరు ఓం అన్నప్పుడు ఆ ఓంకారం కదులుతుంది, కానీ మీరు ఓంకారాన్ని కాదుగా పిలుస్తున్నది, ఓంకారం ద్వారా వచ్చి చాక్లెట్లు కావాలి సరేనే అంటుంది, చాక్లెట్ ఇచ్చి వదిలేస్తుంది. చాక్లెట్లు అడగండి కనీసము ఈ 10-15 రోజులు. ఓంని అడుగుదాం, ఏంటి ఓంకారం అంటే? ఈ శ్లోకం గుర్తుంచుకోండి, ఈ శ్లోకాన్ని కంటన అడగండి. ఏష సర్వేశ్వర, ఏష సర్వజ్ఞ, ఏషో అంతర్యామ్యేష యోని, సర్వస్య ప్రభవాప్య యోగి భూతానా, ఇదే అన్నిటికీ ప్రభువు, వాటి జ్ఞాత, అంతర్యామి, నియామకుడు, కారణము, ఉత్పత్తి, వినాశనము అన్ని ఇదే. అంత అద్భుతమైనటువంటి కేంద్రం వైపు మీరు ప్రయాణం చేయడానికి తగిన వాతావరణంలో మీరు ఇది మిస్ అయ్యారంటే మీ దురదృష్టాన్ని ఉంచుకోండి, మిస్ కాకండి. దీన్ని అది అక్కడే ఉంటుంది కదా, నిద్రాస్థితి అక్కడే ఉండి అన్ని చేసుకోవచ్చు మీరు. ఇంకొక అది ఫౌండేషన్, అది బేసిక్. నువ్వు జాగ్రత్త అవస్థలో ఉన్నావంటే వెనకాతలేముంది, నిద్రావస్థ ఉంది. బ్లాక్ బోర్డ్ ఉంటే బొమ్మలన్నీ గీగలవు, లేకపోతే బొమ్మలన్నీ చేసేయగలవు. బొమ్మలన్నీ చేసేస్తే బ్లాక్ బోర్డ్ లో అజ్ఞానం ఉంటుంది, ఉండదు. దాని మీద రాతలు ఉంటే, కానీ బ్లాక్ బోర్డ్ లేకపోతే ఈ రాతలే ఉండవు. ఇంకేత ఈ వైశ్వానరుడు కానీ ఈ తైజస్సుడు కానీ ఉన్నాడు అంటే అర్థం ఏమిటి? వెనకాతలో ప్రాజ్ఞుడు ఉన్నాడు. అందుకే ప్రజ్ఞావాన్, ప్రజ్ఞ అంటాం మనం. ఇంకొక ఈ ప్రజ్ఞని మీద అర్థం చేసుకోవాలి అంటే మీరు స్పెషల్ గా ఏం చేసలే ఈ విషయం గుర్తుంచుకుంటే చాలు. ఏంటి ఆ నిద్రాస్థితి యొక్క, కానీ నిద్రాస్థితి ఈశ్వరుడు అన్నాం కదా, అంటే ప్రాజ్ఞుడు యొక్క, ఈశ్వరుడు ఎవరు? ప్రాజ్ఞుడు యొక్క విరాట్ స్వరూపము. వైశ్వానరుడు ఎలాగైతే విరాట్, తేజస్సుడు హిరణ్య గర్భుడుగా ఎలా మారుతున్నాడో ప్రాజ్ఞుడు ఈశ్వరుడుగా మారుతాడు. కానీ ఈశ్వరుడు వెనకాతలు ఉన్నటువంటి స్థితి తెలియ స్థితి, అంటే ఈశ్వరుడికి కూడా ఈశ్వరుడు. ఇంకా నేను చెప్పలేవాళ్ళని మీకు, ఇది అర్థం చేసుకోండి. కానీ ఇదంతా కూడా దీనివల్ల వస్తుంది మీకు ఓం అంటే వస్తుంది. కానీ ఓం అన్న యొక్క వివేచన ఇది మీకు తెలిస్తే